పలిచే పది నిమిషాలు వేదిక మీద ఉన్న వాళ్ళని సంబోధించడానికే సరిపోతుంది. కాబట్టి సభకు నమస్కారం. ఇంతకుముందు శివారెడ్డి గారు మాట్లాడుతూ తెలుగు వచన కవిత్వ వికాసం గురించి స్థూలంగా స్పృశించారు, కానీ ఒక్క తెలంగాణ కవిని కూడా స్పృశించలేదు. అయితే ఆయన దానికి నేను వారిని తప్పట్టలేదు, ఆయన మా గురువు గారు తెలియక, అంటే తెలంగాణ వచన కవులు ఎవరున్నారనే విషయం చాలామందికి తెలియదు, అంటే తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. మన తెలంగాణ వాళ్ళే చేయలేదు, వేరే వాళ్ళు చేయడానికి ఇంకా అవకాశం తక్కువ. అయితే వచన కవిత్వం అంతకుముందు ఉన్నటువంటి పద్య కవిత్వాన్ని, పద్య కవిత్వం తర్వాత వచ్చినటువంటి మాత్రాచందో కవిత్వాన్ని అభావం చేసి వచన కవిత్వం వచ్చిందనే విషయం అందరికి తెలుసు. అంటే పద్య కవిత్వం, మాత్రాచంద కవిత్వం, గేయ కవిత్వం, దాని తర్వాత వచన కవిత్వం వచ్చిందనే విషయం తెలుసు. వచన కవిత్వం రావాలి అంటే వచన కవిత్వానికి ఒక స్థానం లభించాలి అంటే అంతకు ముందు ఉన్నటువంటి సూత్రాలను అభావం చేయాలి, అంతకు ముందున్నటువంటి నిర్మాణాన్ని నెగేట్ చేయాలి. అందుకని తొలతో వచ్చినటువంటి కవులు నా వచన పద్యాలనే దుడ్డు కర్రతో పద్యాల నడుములు విరగదంటారని పఠావి అన్నారు. చిన్నయ్య సూర్యుని చాలా దండిస్తానని ఆయనే అన్నారు. వ్యాకరణ సంఖ్యలను ఛేదించుకొని చందో సర్ప పరిష్పంగాలను విదిలించుకొని శ్మశానాల వంటి నిఘంటువుల్ని దాటుకొని అని శ్రీశ్రీ అన్నారు. అంటే వాటిని నెగేట్ చేస్తే తప్ప వచన కవిత్వానికి ప్లేస్ లేదు. కానీ చిత్రమైన విషయం ఏమిటంటే పటావి కంటే శ్రీశ్రీ కంటే ముందు తెలంగాణలో సురవరం ప్రతాపరెడ్డి వాటిని తీసుకున్నారు. ఆయన 1935లో ఈ కవులు చేసినటువంటి రెండు పనులు ఏకకాలంగా, ఒకవైపు భావకవిత్వాన్ని నెగేట్ చేయడం, రెండో వైపు పద్య కవిత్వాన్ని నెగేట్ చేయడం, ఆ రెండు పనులు సురవరం ప్రతాపరెడ్డి వాళ్ళకంటే ముందు చేసింది. 1935లో కవినైతి నోయి భావ కవినైతి నోయి నేనేమి రాస్తాను తెలియదోయి నాకు అని భావ కవిత్వాన్ని సురవరం ప్రతాపరెడ్డి 1935లోనే నెగేట్ చేసింది. సూత్రములన్నీ తెగినై భాషాలన్నీ భస్మం వార్తికములు చూస్తూ వ్యాకరణము చచ్చుపడేది, వ్యాకరణ భయంబిక లేదు, పాణిని చిన్నయ్య భూతాలన్నీ శోకనేరవి అని పటాభి శ్రీశ్రీ వేటైతే చెప్పిందో, వేటిని తిరస్కరించాలని చెప్పిందో, వేటిని తిరస్కరిస్తే వచన కవిత్వానికి స్థానం లభిస్తుందని చెప్పిందో, ఆ పనిని వాళ్ళిద్దరికంటే ముందు చేసేటువంటి వారు సురవరం ప్రతాపరెడ్డి. ఇది మనం తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం వల్ల ఇప్పుడు మనకు తెలుస్తున్నటువంటి విషయం. కాబట్టి తెలంగాణలో వచన కవిత్వం చాలా కాలం దాకా, అంటే అనేక విషయాల్లో భ్రమలు ఉన్నట్టుగానే, అనేక విషయాల్లో మన అజ్ఞానం ఉన్నట్టుగానే వచన కవిత్వం విషయంలో కూడా మన అజ్ఞానం అట్టలే ఉంది. 70 దాకా తెలంగాణలో కథ లేదనుకుగానే వచన కవిత్వం తెలంగాణలో బహుశా 70 దాకా, అది కూడా 70 దాకానే, అంటే విప్లవ ఉద్యమంతో తెలంగాణలో కథ వచన కవిత్వం మొదలైందనే ఒక భ్రాంతిలో చాలామంది ఉన్నారు. కానీ తెలంగాణలో అంతకు ముందు నుంచే వచన కవిత్వం ఉన్నది. వచన కవిత్వం ఇంతకుముందే చెప్పినట్టుగా పద్య కవిత్వం తర్వాత మాతా ఛందస్సు, దాని తర్వాత గేయ ఛందస్సు, వాటి తర్వాత వచన కవిత్వం మొత్తం తెలుగు సాహిత్యంలో ఏ పరిణామం అయితే జరిగిందో ఆ పరిణామం తెలంగాణలో కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ కవిత్వం అంటే కసరత్తు కాదు, కవిత్వం అంటే ప్రవాహము. అంటే మధ్య కవిత్వాన్ని దాటుకొని దిశాహంకారం పటత్ ముహుర్ ముహుర్ నటత్ లాంటి సమాస భూయిష్టతను తిరస్కరించి సాధారణమైనటువంటి పదాన్ని స్వీకరించడం మనకు 1940 ముందు నుంచే తెలంగాణలో కూడా మారింది. ఎన్నాళ్ళకొచ్చావు ఓ చందమామ, ఎక్కడా జాగావు ఓ నా చిన్నిమామ, చీకట్లు నిలుదూచి సిగ్గు చెందాయి, చక్రవాకాలన్నీ చెలరేగినాయి. ఇది పద కవిత్వాన్ని దాటి వచన కవిత్వంలోకి వస్తున్నటువంటి దశలో వచ్చినటువంటి కవిత్వం. మనకు సురవరం ప్రతాప్ రెడ్డి తర్వాత తొలి సంధ్య, తొలికారు, అంజలి, ప్రత్యూష అనే కవితా సంకలనాలు వచ్చాయి. ఇందులో చాలా కవితా సంకలనాల గురించి ఒక గోల్కొండ కౌల సంచిక తప్ప ఈ కవితా సంకలనాలు చాలా వాటి గురించి చాలామందికి తెలియదు. ఈ 4 కవితా సంకలనాలు, ఒకటి నల్గొండ నుంచి, ఒకటి వరంగల్ నుంచి, 2 హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి సంకలనాలు. ఈ 4 సంకలనాలు తెలంగాణ కవిత్వ పరిణామంలో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర పోషించినటువంటి సంకలనాలు. తెలంగాణలో ఉన్నటువంటి కవులందరికీ ఒక కొత్తగా వస్తున్నటువంటి నవ్య లక్షణాలతో వస్తున్నటువంటి సంకలనాల కవులకు ఒక ప్రాతినిధ్య సంకలనాలుగా ఇవి వచ్చినాయి. వాటిల్లో ఈ పద్య కవిత్వాన్ని దాటుకొని వచన కవిత్వంలోకి పరిణామం చెందినటువంటి దశంతా కూడా మనకు ఆ కవిత్వంలో కనపడుతుంది. కాబట్టి మాతా ఛందస్సు తర్వాత గేయం, వెలిగించరా జ్యోతి వెలిగించరా, కటిక చీకటిల మటుమాయమై తొలగా, అంత మెరుగని పార సంచాంధకార కూపాన, మునిగిపోయి వెలుంగు కరలేక, మేలుకో మేలుకో తెలుగన్న, మేలుకొని ఎదురించు తెలుగన్న. అంటే పద్యం తర్వాత మాతా ఛందస్సు కవిత్వం తర్వాత గేయ ఛందస్సు కవిత్వం, అంటే మాతా ఛందస్సు కవిత్వం గేయ కవిత్వం కూడా ఇక్కడ వచ్చినాయి. అంటే ఆ రావడం ఒకవైపు తెలంగాణలో జరుగుతున్నటువంటి రైతాంగ ఉద్యమం, మరొక వైపు మిగతా సాహిత్య ప్రభావం వలన భావ కవిత్వ ఛాయలతో ఉన్నటువంటి కవిత్వం, ప్రకృతి ప్రీతి కవిత్వం, ఇవి రెండు పక్కపక్కనే సాగినాయి తెలంగాణలో ఒక భిన్నమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిణామం. అంటే అక్కడి కవిత్వంలో ఇతర ప్రాంతాల్లో కవిత్వంలో ఒకదాని తర్వాత ఒకటి వచ్చినాయి, కానీ ఇక్కడ కొన్నాళ్ళు ఇవి రెండు పక్కపక్కనే సాగినటువంటి పాయం. ఒక పక్కన మేలుకో అని రైతుని ప్రబోధం చేస్తున్నటువంటి కవిత్వం, మరొక పక్కన గాలుల్ని తోడుగా చేసుకొని వాగుల్ని వెంట కాబెట్టుకొని అడుగులో అడిగేసి అరుదెంచు నారాణి, సంధ్య పడతి పమిటలో దాగి పిండి వెన్నెలా కన్నులే మూసి. అంటే వెన్నెల్ని మించినటువంటిది ఆ రాణి అని, పిండి వెన్నెల కన్నులే మూసి ఒంటరిగా పదిలముతో వదిగొచ్చు నారాణి అని పిల్లలమర్రి హనుమంతరావు రాశారు. అదేవిధంగా ఇందాక చెప్పినటువంటి ధవళా శ్రీనివాసరావు, ముట్టుపూరి వెంకటేశ్వరరావు, ఈ కవుల పేర్లు ఎవరు మనం వినలేదు ఇంతవరకు చాలామంది. ఈ కవులందరూ కూడా ఒక పరిణామానికి చెందినటువంటి కవులు. అవి ఆ దశని దాటుకొని వాగి నారాయణమూర్తి లాంటి వాళ్ళు తెలంగాణలో, కవిరాజమూర్తి లాంటి వాళ్ళు తెలంగాణలో వచన కవిత్వాన్ని, అంటే సురవరం ప్రతాపరెడ్డి తర్వాత మధ్యలో ఆ ప్రక్రియ దాని కంటిన్యూషన్గా రాలేదు. మధ్యలో కొంతకాలం ఆగిన తర్వాత బాగి నారాయణమూర్తి లాంటి వాళ్ళు, కవిరాజమూర్తి లాంటి వాళ్ళు ఆ పద్యాన్ని దాటుకొని, మాతా ఛందస్సును దాటుకొని, గేయ ఛందస్సును దాటుకొని వచన కవిత్వంలోకి వచ్చింది. అట్లా వచ్చినటువంటి కవుల్లో మనకు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బాగి నారాయణమూర్తి, కవిరాజమూర్తి. అట్లాగే ధవళా శ్రీనివాసరావు, నేనెవరో నన్ను ఎరుగరు, ఇది గేయాన్ని కూడా దాటుకొని వచ్చేటువంటి దశ. కవిని కాదు గాయకుడను శిల్పిని అంటారేమో. లోకాలను దాటిపోయి ఆకాశపు అంచులలో విహరిస్తాను ఒకసారి, పేదవడిన జాలికుండే సొదలోనే నా పొదలు, కాదపు గట్టను తెంచి చేనల్లో తిరుగుతాను, మాలల్లో మసులుతాను, నేనొక మధురోహరు అని గౌడా శ్రీనివాసరావు ఆ రెండు దశలు దాటుకొని వచ్చిన కవిత్వంలోకి ప్రవేశించడాన్ని మనం ఈ పద్యాల్లో మనం చూడవచ్చు. దాని పరిణామ దశలో మనకు కనిపించే ఒక ప్రముఖంగా కనిపించే కవి కవిరాజమూర్తి. ఆయన మహైకాలించిన గొప్ప కావ్యాన్ని రాసింది. అంటే ఇంతవరకు తెలుగు వచ్చిన కవిత్వంలో కుందుర్తి రాసినటువంటి తెలంగాణ అనేది మొట్టమొదటి వచన కావ్యం అని ప్రసిద్ధి చెందింది. కానీ అది తప్పని, కుందుర్తి తెలంగాణ కంటే ముందు తెలంగాణ నుంచి ఈ కవిరాజమూర్తి మహైక్ అనే కావ్యాన్ని రాశారు. కుందుర్తి తెలంగాణ 1955లో వచ్చింది. ఈ కవిరాజమూర్తి రాసినటువంటి మహైక 1953లో వచ్చింది. అంటే 1955లో కంటే ఒక 2 ఏళ్ల ముందు ఈ మహైక్ అనే కావ్యం వచ్చింది. ఈ మహైక్ అనే కావ్యానికి ఆ రోజుల్లో గొప్పదైనటువంటి కవులు కీర్తించారు.
ఉండదండి, ఇక్కడ సభ 10 అంటే 10 ఉంటదంటే ఒకరికి 5 ఒకరు తక్కువ ఇట్లా ఉండదు. ప్లీజ్ రాజేంద్ర సార్, ప్లీజ్ రాజేంద్ర సార్, పెద్దవాళ్ళు మీరు.
ఓకే ఓకే ఓకే, నే తవ్విన నేల ఒక్కు, ధనవంతుల బ్రతుకుల ఒక్కు, నేను రోగించిన గడ్డ పలుకు, నా బతుక్కి కాదు వెలుగు, నిసి నుసి నింగిపోవలే, కారు దున్నల మందలాగు, కంటిలోని కాటుకవలే, ముచ్చిదేవి ముఖం వలె, చీకటిలో కాటుకలో కాటుకలో చీకటి. ఇది చాలా అద్భుతమైనటువంటి కవితాత్మకమైనటువంటి విలువలున్నటువంటి గొప్పదైనటువంటి కావ్యం. ఆనాడు పాశ్చాత్య కవులతో ఈయన పోల్చుతారు, కానీ కాలగర్భంలో ఈ కవి ఎవరో తెలియకుండా పోయింది. ఆయన ప్రణుతి అనే ఇంకొక దీర్ఘ కావ్యాన్ని రాసింది, అనేక నవలలు రాసింది, కథలు రాసింది, నాటకాలు రాసింది, తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రోద్యమంలో పనిచేసింది. ఆ తర్వాత జరిగినటువంటి తెలంగాణ సాయుధ పోరాటానికి మద్దతు. అంటే ఇలాంటి కవులు మనకు చాలామంది ఇంకా మనకు తెలియకుండా పోయింది. అదేవిధంగా ఆ క్రమంలో వచన కవిత్వం వస్తున్నటువంటి క్రమంలో 1962లో పైడిపల్లి వెంకట సుబ్బారావు, మనందరికీ తెలుసు ప్రతిజ్ఞా ప్రతి పాఠ్య పుస్తకంలో ఉండి ఆ ప్రతిజ్ఞ రాసినటువంటి పైడిపల్లి వెంకట సుబ్బారావు తెలంగాణ వచనం. అది మన మన దాకా ఎవరికి తెలియకుండా పోయి అయితే ఇట్లా వచన కవిత్వం 1934-35 ఆ ప్రాంతాల్లో నెమ్మది నెమ్మదిగా మొదలై పద్యవాసనలు తో కూడుకున్నటువంటి లయతో కూడుకున్నటువంటి వచన కవిత్వం కూడా చాలా కాలం, అంటే ఒక్కసారిగా హఠాత్తుగా వచన కవిత్వం దూకలేదు. ఆ ప్రాసెస్, ఆ ప్రక్రియ అది 65 దాకా కొనసాగింది. 65లో వచ్చినటువంటి దిగంబర కవిత్వంలో, దానికంటే ముందు వచ్చినటువంటి రాత్రి కవితా సంకలనంలో వచన కవిత్వం పూర్తిగా పద్యవాసనల్ని వదిలించుకొని లయను వదిలించుకొని అర్థమైనటువంటి వచన కవిత్వంగా రూపొందింది. ఇంకా స్పష్టంగా గీటరాయితో చెప్పాలంటే దిగంబర కవిత్వం. అంతకంటే ముందు ఉన్నటువంటి తిలక కవిత్వంలో కూడా ఇంకా గేయవాసనలు మనకు ఆ లయ కొంత ఆ వాసనలు కనబడతాయి. దిగంబర కవిత్వం నుంచి ఆ దిగంబర కవుల్లో తెలంగాణకు చెందినటువంటి వారు ముగ్గురు ఉన్నారు, నన్నయ్యను నరేంద్రుడి బందలో నేను నిద్రపోని అని నిఖిలేశ్వర రాశి. అదేవిధంగా చరమన్నరాజు జ్వాలాముఖి, పుట్ట తర్వాత ఆ దిగంబర కవిత్వం తర్వాత వచే కవి ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు వచే కవితకి. అంతవరకు వచే కవిత్వంలో సంపుటాలు వేసిన వాళ్ళు వరవర లాంటి వాళ్ళు కూడా తన సంతానానికి ఒక సబ్ టైటిల్ పెట్టుకునే వాళ్ళు. ఇది స్వచ్ఛంద కవిత్వం, ఇది వచన కవిత్వం అని సబ్ టైటిల్ పెట్టుకోవాల్సి వచ్చేది. కానీ 65-66 తర్వాత ఇక ఆ పరిస్థితి రాలేదు. అంటే వచన కవిత్వం చెప్పుకోవాల్సిన పని లేదు, కవిత్వం అంటే వచన కవిత్వమే. ప్రత్యేకంగా శీర్షికలు అక్కర్లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. తర్వాత 65 దిగంబర కవిత్వం తర్వాత తిరగబడి కవులు, చేతనావర్తం కవులు తెలంగాణ నుంచి వచ్చిన వచన కవులు. అదేవిధంగా విప్లవ కవిత్వం, విప్లవ కవిత్వం తర్వాత అస్తిత్వ ఉద్యమాలు, అస్తిత్వ ఉద్యమాల తర్వాత తెలంగాణ ఉద్యమ కవిత్వం. ఈ క్రమంలో తెలంగాణలో వచన కవిత్వం చాలా పరిణతిని సాధించింది. అంటే 43లో అభ్యుదయ రచయిత సంఘం ఏర్పడినప్పుడు, అంటే ఏకకాలంలో తెలంగాణ కవులు అనేకమైనటువంటి భావాలతో దర్శనపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది తెలంగాణ. కాబట్టి 43 వరకు తెలంగాణ కవిత్వం ఒక దశను ఎదుర్కొంటే 43 తర్వాత 70 తర్వాత తెలుగులో మొత్తం కవిత్వంతో పోటీ పడి తెలుగు కవిత్వంతో సమానంగా సమవుజ్జీగా తెలంగాణలో వచన కవిత్వం వస్తూ వచ్చింది. అలాంటి వచన కవులు తెలంగాణలో చాలామంది ఉన్నారు. అంటే మనకు తెలియని కవులు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ సమయం లేదు కాబట్టి నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ.